అంటే కాశీక్షేత్రానికి సన్నిధిలో ప్రవహిస్తున్నటువంటి గంగని తలంచుకుంటే చాలు పాపములు పోతాయి అని చెప్పి, గంగ కరుగంగ మిగుల విఘ్నములు చేయు ప్రేత రక్ష పిశాచికా భూతతులు, ఇక్కడ మరో రహస్యం చెప్తున్నాడు. అసలు గంగాతీర్థంలో స్నానం చేయాలన్నా, శివుని చూడాలన్నా దానికి పుణ్యం ఉండాలి, ఆ బుద్ధి పుట్టడానికి పుణ్యం ఉండాలి. కొందరికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వెళ్లాలనిపించదు, ఎవరైనా చెప్తే పోన్లే చాదస్తాం అంటాడు అట. అది పాపం ఉంటేనే అలా బుద్ధి పుడతాయన్నమాట. అదే కాశీక్షేత్రానికి వెళ్ళాలి, గంగను తలంచుకోవాలని సద్బుద్ధి పుణ్యపాకం వల్లనే లభిస్తుంది. అంతేకాదు గంగకి వెళ్లాలని ప్రయత్నిస్తే ఎన్నో విఘ్నాలు వస్తాయట. కాశీకి వెళ్లాలన్నా విఘ్నాలు వస్తాయి. కనుక ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా శివుణ్ణి స్మరించుకుని చేరాలి కాశీక్షేత్రానికి. గంగ దగ్గరికి చేరాడా అతన్ని ఏ విఘ్నము ఏమీ చెయ్యలేదు. గంగ దాసిన పిదప విఘ్నములు చేయ వాసవుడు లేడు నరునకు వాని తరమే అన్నాడు. ఆ గంగానది దగ్గర చేరితే ఇంద్రాది దేవతలు కూడా అతని విఘ్నములు కలిగించలేరు. విఘ్నములు కలిగించడం ఎవరి తరము కాదు. గంగను చేరితే చాలు విఘ్నములు నశిస్తాయి అని ఏమి అనుకున్నా అనుకోకపోయినా, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుస్తుంది ఎలాగో, గంగలో మునకలు వేస్తే తప్పకుండా పాపము నశిస్తుంది. అయితే ఏ స్థాయిలో పాపం నశిస్తుంది అనేది ప్రశ్న. ఒక బాగా మకిలి పట్టేసి అనేక సంవత్సరముల నుంచి తోమని పాత్ర ఉందనుకోండి, దానికి వెంటనే చింతపండు తోమితే పోదు, అది చాలా కష్టపడాలి దానికి. అదే కొత్తగా ఒక మలినం అంటించుకున్న పాత్రను తొందరగా తొలగించవచ్చు. మనశ్శుద్ధి ఏర్పడినటువంటి వాడు గంగలో స్నానం చేస్తే వెంటనే ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. అది లేనివాడు గంగలో స్నానం చేస్తే ముందు మనశ్శుద్ధి కోసం కావాల్సిన ట్రీట్మెంట్ మొదలవుతుంది అక్కడ. మొత్తానికి ఎంతో కొంత పాపనాశనం అనేది గంగ చేస్తుంది. ఇచ్చ లేకుండినను అగ్ని ఎట్లు కాచు తన్ను నంటిన వారిని దాహశక్తిని, ఇచ్చలేక కుంకినను దహించినట్ల తీర్థికుని పొందియున్న పాతకము గంగా. ఆ విధంగా నిప్పు వలె తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా, గ్రహించి మునిగినా గ్రహించక మునిగినా కూడా గంగ పావనుల్ని చేస్తుంది అని. ఇక్కడే మరొక విషయం, గంగ లోపల అనేక జంతువులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా పావనులు అయిపోతాయా అంటే అవుతాయి, అందులో సందేహం లేదు. ఏ జీవుడు గతి ఏమిటో మనకేమి తెలుసు. అందులో మునిగి తిరిగినటువంటి వాటికి కూడా తప్పకుండా ఫలం వస్తుంది. అయితే మనిషికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే సంకల్ప శక్తి, అది తెలుసుకోవాలి. మనిషి ఇది గంగ పవిత్రమైనటువంటిది, శివ జటాజుట్టు నుండి వచ్చినటువంటిది అని ఆప్తవాక్యమైనటువంటి శాస్త్రమునందు విశ్వసించి అమ్మా నీలో స్నానం చేస్తున్నానని సంకల్పించుకుని మునుగుతాడనమాట. అందుకే మనకి స్నానం చేసే ముందు, తీర్థముల్లో స్నానం చేసే ముందు సంకల్పం చెప్తారు. ఇది సంకల్పం అనేది హృదయంలోంచి పుడుతుంది. ఆ హృదయం అనేది ఉంది కదా మనిషికి, ఆ గంగలో తిరుగుతున్నటువంటి జంతువులకు ఆ సంకల్పం లేదు. మునిగేవాడికి హృదయం ఉంది కదా, మనస్సు ఉంది కదా, దానితో వారు సంకల్పించుకోవాలి. ఆ సంకల్పం చేత ఏమవుతుందంటే ఆ గంగలో నిహితమైనటువంటి ఈశ్వర శక్తి వీడు అందుకోగలుగుతాడు అనమాట. అంటే ఒక రేడియో గాల్లో ప్రవహించేటువంటి తరంగాన్ని ఎలా ట్యూన్ చేసి తీసుకుంటుందో అదే విధంగా వీడు ఆ సంకల్పంతో ఆ గంగలో దాగినటువంటి దేవతాశక్తిని గ్రహించగలుగుతాడు. వాడు ఇంకా ఎక్కువగా తొందరగా శుద్ధిని పొందుతాడు అని తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఆ గంగ ఎలాగ పాపాలని పోగొడుతుందో చెప్తూ ఇంకా వివరిస్తున్నాడు ఆనందంగా శంకరుడు. భక్తి సేవించు వారి పాపములడంచు దురిత తరుషండ శతఖండ పరశుధార. ఒక పరశువు వలె పదునైన గొడ్డలి ఎలాగైతే మహావృక్షాలను కూడా నరికి వేస్తుందో అదే విధంగా మహాపాతకముల్ని నశింపజేస్తుంది గంగ. అరుణాంశు మండలం బంధకారము బోలి దంభోళి వసుమతి ధముల బోలి ఖగ సార్వభౌముండు కద్రవేయుల బోలి కంఠీరవము భద్రకరుల బోలి దివ్యౌషధంబు వ్యాధి కాయముల బోలి మండువేసవి నిండు మడువు బోలి జంఝా సమీరంబు జలధరంబుల బోలి మానదంభంబు ధర్మంబు బోలి. ఇంతక్కటి ఉపమానాలతో ఉదయాన్నే సూర్యమండలం చీకటిని ఎలా పోగొడుతుందో, పిడుగు కొండలను కూడా ఎలా పిండి చేసేస్తుందో, అదే విధంగా గంగ అన్ని పాపాలను నశింపజేస్తుంది అని చెప్పి, మదన వైరి జటాటవీ మల్లికలిక అభ్రరోధి పయోభంగ అమర గంగ. ఎంత చక్కటి పదంతో శ్రీనాథుడు వర్ణిస్తున్నాడు గంగని. మదన వైరి అంటే మన్మథారి అయినటువంటి శంకరుని యొక్క జటాటవీ మల్లికలిక, ఆయన యొక్క జడ అనే అడవిలో పూసినటువంటి మల్లె మొగ్గట గంగ అనేది తెల్లని కాంతులతో ఆయన శిరస్సులో ప్రకాశిస్తుంది. ఇంత గంగ ఆయన తల మీద ఒక మల్లికలికే, ఇంకా ఆయన ఆ కేశభాసములు ఎంత ఉన్నాయో వ్యోమకేశుడైనటువంటి సదాశివుని యొక్క ఆ జటాజుటంలో ఒక మల్లెపూల చెండులా ప్రకాశిస్తుంది గంగ. ఇది మన శ్రీనాథుడు ఇచ్చినటువంటి దర్శనం అన్నమాట. శ్రీనాథుడు పోతన వంటి మహాకవులు తెలుగు భాషలో ఉద్భవించి ఇంత చక్కటి మహాకావ్యాలని ఇంత మధురంగా అందజేశారు. వారందరికీ నమస్కరిస్తూ నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని, అశీక్షత్రంలో ప్రవహిస్తున్నటువంటి గంగానది మహిమని విశ్వేశ్వరుడు చెప్తూ ఉన్నాడు విష్ణువుతో. ఇక్కడ గంగ సహజంగా మహాపుణ్య మహిమ కలిగినటువంటిది, కాశీక్షేత్రము కూడా నైసర్గికమైనటువంటి మహిమాస్పదమైనటువంటిది. కాశీ వల్ల గంగ పవిత్రమయ్యిందా లేక గంగ వల్ల కాశీ పవిత్రమయ్యిందా చెప్పడం కష్టం. ఈ రెండిటికి రెండు మహాపవిత్రమై ఒకదాని వల్ల ఒకటి మరింత శక్తివంతమైంది అని చెప్పవచ్చు. యావజ్జీవము గంగా ప్లావంబొనరించు నరుడు పంకజనయన జీవన్ముక్తుడు త్రిజగత్పావనుడని చెప్పుదురు తపస్వి ప్రవరుల్. ఎవరైతే యావజ్జీవము జీవించి ఉన్నంత కాలము గంగా స్నానం చేస్తూ ఉంటారో అతన్ని జీవన్ముక్తుడు అంటారు, త్రిజగత్పావనుడు అంటారు అన్నారు. త్రిజగత్ పావనుడు అంటే అతన్ని చూసినంత మాత్రమున ముల్లోకమరు వాళ్ళు పాములైపోతారు. అటువంటి శక్తినిచ్చేటువంటి మహిమ గంగకు ఉన్నది. పైగా గంగా తీరంలో ఏదైనా సత్కార్యం చేయాలంటే ఆ రోజు తిథి ఏమిటా, వారం ఏమిటా, నక్షత్రం ఏమిటా చూడకూడదు. గంగ ఒడ్డున ప్రతి దినము ప్రతి నక్షత్రము పుణ్యప్రదమే. బలదు తిథి వార నక్షత్ర వర్గణంబు తీర సంవాస జనులకు వారిజాక్ష. గంగా తీరంలో అంటే కాశీక్షేత్రంలో ఈ రోజు మంచి రోజా చెడ్డ రోజా అని విచక్షణే అక్కర్లేదు. సంచితములైన నిఖిల దోషములు పాయు నాకవాహిని ఏకాభిషేకమునను. సంచిత ప్రారంభములైన కర్మములన్నీ కూడా దగ్ధం చేయగలిగే శక్తి గంగకు ఉన్నది. గనక గంగా జలంతో శివునకు ఒక్కసారి అభిషేకం చేస్తే సమస్త పాపములు దగ్ధమవుతాయని, అదే విధంగా గంగలో స్నానం చేసిన పాపరాశి దగ్ధమవుతుందని చెప్తూ గంగాదేవి యొక్క స్వరూపాన్ని తర్వాత వర్ణిస్తూ ఉన్నాడు శంకరుడు. తీర్థమునకు క్షేత్రమునకు వృక్షాది దివ్య వస్తువులకు కూడా ఒక దేవతా స్వరూపం ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఆ విధంగా నదిగా ప్రవహిస్తూ జలముగా కనబడుతున్నటువంటి గంగకు దేవతా స్వరూపం ఎలా ఉన్నది అంటే, పలుపచ్చి గంధంబు కమ్మ తావులు దింగ్ముఖముల పొగవ శశికాంతమణి శిలాశకల పాండురమైన మెయిచాయ చంద్రికామృతము కురియ జలదేవతాహస్త చామరానిలములు కుటిలాలకములకు గుండ్లి గరప ధవళాతపత్ర ముక్తాదామ కంబులు గురు సువర్ణ కిరీట కోటి నొరయ పూర్ణ కుంభంబుతో సీతాంబుజముతోడ ధరముతోడ నభీతితో కరములలరా నదన దీపల్వలంబులు కదిసి కొల్వ కాశీ పేరోలగంబుండు గగన గంగా. ఆ ఆకాశ గంగా నదీ దేవి కాశీలో పేరోలగం ఉన్నదిట. పేరోలగం అంటే కొలువు తీరు ఉంటుంది. ఆ కొలువు తీరిన అమ్మ స్వరూపం ఎలా ఉన్నది అంటే, అమ్మ గంధాన్ని ధరించింది గనక ఆ గంధపు వాసనలు దిక్కులంతటా క్రమ్ముకుంటూ ఉన్నాయట. ఇక ఆ తల్లి శరీర కాంతి శశికాంత మణి శిలా శకల పాండురమైన మెయిచాయ చంద్రకాంత శిలవలే తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నటువంటిది అమ్మ యొక్క దేహఛాయ. ఆ కాంతితో నలుదిక్కులు కూడా తెల్లని కాంతులతో నిండిపోయి ఉన్నాయి. జలదేవతాహస్త చమరానిలములు, అక్కడ జలదేవతలు అమ్మను కొరుచుకుంటున్నారు చుట్టూ చేరి. ఆ జలదేవతలు వీస్తున్నటువంటి చామరముల వల్ల వస్తున్న గాలితో అమ్మవారి యొక్క కుంతలములు కదులుతూ ఉన్నాయి. ధవళాతపత్ర ముక్తాదామ కంబులు గురు సువర్ణ కిరీట కోటి నొరయ, అమ్మకు పైన నీడపడుతూ తెల్లని గొడుగు ఉన్నది. ఆ గొడుగునకు ముక్తాదామకంబులు అంటే ముత్యాలతో చేసిన దండలు వెలాడుతున్నాయి. ఆ దండలు అమ్మవారి కిరీటాన్ని తగులుతూ ఉన్నాయట. ఇలా కొలువి తీరి ఉంది గంగాదేవి. నదులకు రాణి, తీర్థములకు రాణి, పవిత్రతలకు ఆవాసమైనటువంటి అమ్మ. నాలుగు చేతులతో ప్రకాశిస్తోంది గంగాదేవి. మకర వాహిని అన్నారు, మొసలి వాహనం మీద కుర్చుని ప్రకాశిస్తున్న అమ్మ. పూర్ణ కుంభంబుతో సీతాంబుజముతోడ ధరముతోడ అభీతితో కరములలరా. పూర్ణ కుంభాన్ని ఒక చేత్తోని, మరొక చేత్తో తెల్లని పద్మాన్ని, మిగిలిన రెండు చేతులతో వరదహస్తాన్ని అభయహస్తాన్ని ధరించి ఆసీనయ్యి ఉన్నది సువర్ణ సింహాసనం మీద అమ్మ. చుట్టూ కూడా జలదేవతలే కాక నద నదీ పల్వలంబులు కదిసి కొల్వా, ఇతర నదీ దేవతలు అంటే గోదావరి, కృష్ణ, తుంగభద్ర మొదలైన నదీ దేవతలందరూ పల్వలంబులు అంటే గొప్ప గొప్ప తటాకాలు మడుగులు దివ్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ దేవతలు వీళ్ళందరూ కూడా గంగని కొలుచుకుంటూ ఉండగా అమ్మ పేరోలగా ఉంది. అంటే ఏమిటి, నదులన్నిటిలోకి కూడా అత్యుత్తమమైన నది గంగా నది అని. అందుకే శ్రోత సామస్మి జాహ్నవి అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, ప్రవాహముల్లో గంగను నేను అని. అంటే నారాయణ విభూతి ప్రకాశిస్తున్నటువంటిది అని. దివ్యమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ భగవద్ విషయములే. ఆ విధంగా పూర్ణ శక్తిగా గంగాదేవి ప్రకాశిస్తూ ఉన్నది అని. అందుకే ఆదిశంకరాదులు కూడా గంగపై అనేక స్తోత్రములు రచించారు. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమతిరాస్తాం తవ పదకమలే అని. ఇలా గంగా స్వరూపాన్ని కాశీక్షేత్ర వైభవంలో వర్ణిస్తున్నాడు వ్యాసదేవుడు శ్రీనాథుడు కూడా. ఇటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేసి నిరంతరం నమస్కరించుకుని మన ఇంట్లో స్నానం చేసినా కూడా గంగా స్నానం చేసిన ఫలం లభిస్తుంది. గంగా దేవతని ధ్యానించాలి. అలాగే గంగా తీరంలోకి వెళ్లి ఏ సత్కర్మ చేసినా స్నానం చేసినా ఈ ధ్యాన యోగ్యమైనటువంటి అమ్మవారి రూపాన్ని ధ్యానం చేసి స్నానం చేయాలన్నమాట. ఇలా ప్రకాశిస్తోంది అమ్మ. ఆ అమ్మకి అనేక విధాలుగా కొలుచుకుంటూ ఉంటారు ముత్తైదువులు మొదలైన వారు, అలాగే తీర్థవాసులు. ముత్తైదువులు పసుపు కుంకుమ దీపములు ఇవి సమర్పించి కొలుచుకుంటూ ఉంటారు. తీర్థవాసులైన వారు కూడా గంగకి దక్షిణాదులు సమర్పించి కొలుచుకుంటూ ఉంటారు. ఈ విధంగా నదిని సేవించితే ఆ నదీ దేవత అనుగ్రహిస్తుందని. హరిద్వారం మొదలుకుని ఇక్కడి వరకు కూడా కాశీక్షేత్రం వరకు కూడా గంగకి సేవలు జరుగుతూ ఉంటాయి, హారతులు పడుతూ ఉంటారు. అలాగ గంగ సేవింపబడుతోంది అనాదిగా అందరి చేత. సీతమ్మ కూడా అయోధ్య నుంచి వచ్చేటప్పుడు గంగకి నమస్కరించి పసుపు కుంకుమ సారే సమర్పించి మృక్కులు అర్పించినట్లుగా మనకు రామాయణం చెప్తోంది. ఈ విధంగా గంగా వైభవం చెప్తూ ఇంకా కాశీ గురించి విష్ణువుతో విశ్వేశ్వరుడు చెప్తున్న విషయములు ఏమిటి అంటే, కాశీక్షేత్రమునందు ఎప్పుడు కృతయుగంబు, ఎప్పుడు ఉత్తరాయణంబు, ఎప్పుడు మహోదయంబు అని చెప్తున్నారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని చెప్పారు కదా. క్రమక్రమంగా యుగములు మారుతున్న కొద్దీ ధర్మం తగ్గిపోతూ ఉంటుంది, పవిత్రత తగ్గుతూ ఉంటుంది. కానీ కాశీక్షేత్రంలో ఎప్పుడూ కృతయుగమే అన్నారు. అంటే కృతయుగంలో ఎంత పవిత్రత ఉన్నదో కాశీక్షేత్రంలో ఆ పవిత్రత ఎల్లవేళలా ఉంటుందని. అలాగే ఎప్పుడూ ఉత్తరాయణంబు అన్నారు. ఉత్తరాయణము దేవతల యొక్క కాలం. దక్షిణాయనం కన్నా ఉత్తరాయణ అత్యంత పవిత్రంగా చెప్తారు. స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని, ఎటువంటి దేవకర్మలు చేసినా అవి త్వరగా ఫలిస్తాయని చెప్తారు. కాశీక్షేత్రంలో ఎప్పుడు ఉత్తరాయణం ఏంట, దక్షిణాయనం అని లేదు. దక్షిణాయనం కూడా కాశీక్షేత్రంలో ఉత్తరాయణంగానే ఉంటుంది. కనుక కృతయుగము ఉత్తరాయణము ఎల్లవేళలా ఉంటాయని. కలి ప్రవేశించదు ఆనంద కాననమున అని మరొక చోట చెప్పబడింది. కలియుగం ప్రవేశించదట. అయితే మనకిప్పుడు కలియుగ లక్షణాలు కూడా కాశీక్షేత్రంలో అక్కడక్కడ కనబడవచ్చు, వంచనా మొదలైనవి. అవి ఉన్నా వాటి ప్రభావం కాశీ మీద పడదు అని చెప్పడం అనమాట. కాశీ పవిత్రతకు ఎప్పుడూ లోటు రాదు. ఎల్లవేళలా కూడా కృతయుగము ఉత్తరాయణమే ఉంటుంది. ఎప్పుడు మహోదయంబు, చతుర్వేద అధ్యయనంబు చేసిన పుణ్యంబు కాశీని పంచ అహోరాత్రంబులు వసించే వారికి కలుగు. కాశీక్షేత్రంలో 5 పగళ్లు 5 రాత్రులు ఉంటే 4 వేదాలు అధ్యయనం చేసిన ఫలం లభిస్తుంది అని చెప్తూ, అశ్వమేధ రాజసుయాధ్వరంబులు ఉపార్జితంబులైన ఫలంబులు కాశీని త్రిరాత్ర శయనంబున సమకూరు. కాశీలో 3 రాత్రులు గాని నిద్రపోతే అశ్వమేధ యాగము రాజసుయాగము చేసిన ఫలములు లభిస్తాయి. ఇంకా వివరిస్తూ కాశీ వైభవాన్ని, కాశీస్థానంబున నా యాజ్ఞ తక్క ఇతరుల యాజ్ఞ చెల్లదు. కాశీలో ఎవరి యాజ్ఞ చెల్లుతుంది అంటే కేవలం విశ్వేశ్వరుని యొక్క యాజ్ఞే అక్కడ వర్తిల్లుతూ ఉంటుంది. యోజన శత దూరస్తుండేన నరుండు కాశీ స్మరణంబు వలన దోషంబు వలనం బాయు. యోజన శత దూరస్తుడు 100 యోజనాలు దూరంలో ఉన్నప్పటికీ కూడా కాశీని స్మరించినంత మాత్రాన దోషముల నుంచి వాడు దూరమవుతున్నాడు సుమా. పంచక్రోశ ప్రవేశ సమయంబున పంచజనుని పాప ప్రపంచంబు బహిరంచలంబులం వసించు. అంతేకాకుండా కాశీలో ప్రవేశించినంత మాత్రమున అంతవరకు అతన్ని పట్టి ఉన్న పాపరాశి దూరంగా వెళ్ళిపోతుంది. వీడు కాశీలో వెళ్ళగానే అది బయటకు వెళ్ళిపోతుంది. అంటే పాపం ప్రవేశించలేదు కాశీలో అని. అంత దివ్యమైనటువంటి క్షేత్రం అని. పంచక్రోశ విస్తీర్ణమైనటువంటి క్షేత్రము. క్రోశము అంటే 2.5 మైళ్ళు అని చెప్తారు. అంత విస్తీర్ణాన్ని క్రోశం అంటారు. అలా పంచక్రోశ విస్తీర్ణమైనటువంటి ఆ మహాక్షేత్రంలో పాపము ప్రవేశించలేదు. కాశీ పెద్ద కాలం ఉండి దైవయోగంబున పరస్థలంబున కరిగి మృతుండైన మనుజునకు కాశీ మరణ ఫలంబు సంభవించు. కాశీలో ఎక్కువ కాలం ఉండి ఏదో దైవయోగం వల్ల చివరి రోజుల్లో వేరే చోటుకు వెళ్లి మరణించాడు అనుకోండి, అలా మరణించినప్పటికీ కూడా కాశీలో మరణించిన పుణ్యమే లభిస్తుంది అన్నారు. ఎందుకు అంతకాలం కాశీలో ఉండడం వల్ల వాడి వ్యవస్థ అంతా కాశీవాస ఫలంతో కూడి ఉన్నదనమాట. ఆ కారణం చేత దూరంగా వెళ్లి మరణించినా కూడా కాశీ మరణ ఫలమే లభిస్తుందని. అవిముక్త క్షేత్ర వాసంబు కర్మ నిర్మూలన క్షమంబు. అవిముక్తంలో నివసించడం అంటే కాశీక్షేత్ర నివాసము, కర్మ నిర్మూలన క్షమంబు, ఉభయ కర్మల్ని నశింపజేసి మోక్షాన్ని ఇవ్వగలిగే సమర్థత కాశీక్షేత్రానికి ఉంది అని చెప్పి, అందులో ప్రత్యేకించి గంగానది, అందులో మణికర్ణిక. గంగలో ఏ ఘట్టమైనా గొప్పదే కాదను, కాని మణికర్ణిక ఘట్టం ముందు చెప్పుకున్నట్లుగా ఆ నారాయణుడు త్రవ్వినటువంటి మడుగుపై ప్రవహించుతూ వెళ్ళిపోయింది గంగ. కనుక ఆ మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసినా, అక్కడ ఏ కర్మలు చేసినా కూడా అత్యధిక ఫలాన్ని ఇస్తాయని మణికర్ణిక వైభవాన్ని చెప్తున్నారు. ఇక్కడ మనం కాశీ గురించి చెప్పుకునేటప్పుడు మనస్సుతో ఆ తీర్థాన్ని భావన చేస్తాం, ఆ క్షేత్రం మనకి కళ్ళకు కట్టినట్లుగా మనస్సుతో దర్శిస్తాం. అది చాలు ఆ తీర్థాన్ని, ఆ తీర్థాన్ని సేవించిన ఫలాన్ని ఇస్తుంది, ఆ క్షేత్రాన్ని దర్శించిన ఫలాన్ని ఇస్తుంది. మణికర్ణికను కృతాభిషిక్తు ఉండై తిల వ్రీహి యవంబుల పితరాది తర్పణంబున పునొచ్చిన నరుండు సర్వ యజ్ఞ ఫలంబునం ప్రాపించు. ఆ మణికర్ణిక ఘట్టంలో పితృతర్పణము ఇతర దానములు చేస్తే అవి యజ్ఞ ఫలాల్ని ఇస్తాయి సుమా. మణికర్ణిక స్నానానంతరమున మౌనంబున జితేంద్రియుండై విశ్వేశ్వర శ్రీమన్ మహాదేవుని దర్శించునవ్వండు వాడు సర్వ వ్రత ఫలంబులం చేకును. మణికర్ణిక ఘట్టానికి సమీపంలోనే ఉంటుంది విశ్వనాథ మందిరం. మణికర్ణికలో స్నానం చేసి మౌనంతో ఇంద్రియ నిగ్రహంతో వెళ్లి విశ్వేశ్వర స్వామిని సేవించుకుంటే సర్వ వ్రత ఫలములు లభిస్తాయి అని, మౌనంగా ఒక్కరోజు శివార్చన చేసుకుంటే అతడికి జీవితాంతము కూడా శివార్చన చేసిన ఫలం లభిస్తుంది. కాశీక్షేత్రంలో మణికర్ణికలో స్నానం చేసి శివతీర్థం సేవిస్తే మణికర్ణికా తీర్థంబునందు సంధ్యా స్నాన జప హోమ వేదాధ్యయనంబులు వృతోత్సర్గంబులు వృషోత్సర్గంబులు లింగస్థాపనంబులు అక్షయ మోక్ష ఫలంబునొసంగు. మణికర్ణికా తీర్థానికి దగ్గరలో చేసిన స్నానము గాని సంధ్య గాని జపము గాని హోమము గాని వేదాధ్యయనము గాని ఏమాత్రం కర్మ కించిత్ ఆచరించినా కూడా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది అని చెప్తూ మణికర్ణికా తీర్థ వైభవాన్ని ఇక్కడ నుంచి వివరించబోతూ ఉన్నాడు. ఈ తర్వాత మణికర్ణికా వైభవం అగ్నిబిందువు అనేటువంటి భక్తునికి విష్ణుమూర్తి వివరించినటువంటి మణికర్ణికా తీర్థ వైభవం. ఇది వింటే చాలు పాపహరణమని, మణికర్ణికా తీర్థ వాసము తీర్థ స్నానము చేసినటువంటి ఫలాన్ని ఇస్తుందని చెప్తూ ఉన్నది కాశీ వైభవం సంబంధించినటువంటి కాశీఖండం మొదలైన గ్రంథములు. శ్రీమత్ కాశీ పుట భేదన లక్ష్మీ శృతి మణికర్ణిక మణికర్ణిక యామవతీవర చూడామణికి నిహార కమల దీర్ఘిక మణికర్ణిక పాదోదక పంచనదాది మహాపావన తీర్థోత్తమ మణికర్ణిక వేద పురాణాగమ విద్యాపన వీధి మాణిక్యము మణికర్ణిక. వేద పురాణాదుల్లో చెప్పబడ్డటువంటి ఏ వైభవము మహిమ పుణ్యముందో దానిని రెండు చేతులతో మనకు అందించగలిగేటువంటి శక్తి మణికర్ణికకు ఉంది. పంచ మహాపాతక తిమురౌఘ విపాటన రవి మండలి మణికర్ణిక. పంచ మహాపాతకాలు కూడా ఒక గొప్ప అంధకారము వలె ఉంటే వాటిని పోగొట్టగలిగేటువంటి రవి మండలంలా ప్రకాశిస్తోంది మణికర్ణిక. కాంచన గర్భ హిరణ్య కమండలు గండూషిత జలధర మణికర్ణిక. నిరంతరం ఆ బ్రహ్మదేవుడు తన కమండలంలో ధరించేటువంటి పవిత్రమైనటువంటి జలం మణికర్ణిక జలం అన్నారు. పంచారించిన కైవల్య శుభ ప్రచయంబులకును కని మణికర్ణిక. పంచారించిన అంటే విస్తరించినటువంటి, విస్తారమైనటువంటి కైవల్యములకు కళ్యాణములకు కూడా నివాసమైనటువంటిది మణికర్ణిక. పంచక్రోశ విముక్త క్షేత్రాబ్జమ ధూళీపూరము మణికర్ణిక బిందు మాధవుండను నాకెంతయు ప్రేమ కళాపాత్రము మణికర్ణిక. అక్కడ నారాయణుడు కాశీక్షేత్రంలో అనేక పేర్లతో వెలసి ఉన్నాడు. అందులో బిందు మాధవుడు అనే పేరుతో కూడా వెలసి ఉన్నాడు. ఆ బిందు మాధవుడు అనే పేరుతో ఉన్న నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది మణికర్ణిక అని అగ్ని బిందునితో బిందు మాధవుడైనటువంటి నారాయణుడు చెప్తున్నాడు. అటువంటి మణికర్ణికాదేవికి నమస్కారము. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని అగ్నిబిందుడు అనేటువంటి మహాభక్తునికి నారాయణుడు మణికర్ణి యొక్క వైభవాన్ని చెప్తూ నరనారాయణ మూర్తిధారియగు నాకు అభివృద్ధి దేశము మణికర్ణిక. నరనారాయణులుగా ప్రకాశిస్తున్నటువంటి నేను ఈ మణికర్ణికను ఎందు విహరిస్తూ ఉంటాను అంటే విష్ణువు కూడా తన కళలతో మణికర్ణికి చెంత విహరిస్తూ ఉంటాడట. అలాగే గరుడ ఖచర విద్యాధర కిన్నర గంధర్వ నిషేవిత మణికర్ణిక. దివ్య జాతికి చెందినటువంటి గరుడులు, ఖచర విద్యాధర కిన్నరులు అందరూ కూడా మణికర్ణికను సేవించుకుంటారు. డుంకి వినాయక మద జల మిలన కటు ప్రవాహ పుష్కర మణికర్ణిక. ఏనుగు ఉంటే ఆ ఏనుగు ముఖానికి మదజలం స్రవిస్తుందిట. అదేవిధంగా డుంఠి వినాయకుడి యొక్క ఏనుగు ముఖానికి మదజలం స్రవిస్తే ఆ మదజలం ఈ మణికర్ణికలో కలుస్తుంది అన్నారు. అంటే ఆయన వచ్చి ఇందులో స్నానం చేస్తున్నాడు అని చెప్పడం అన్నమాట. కంఠే కాల కిరీట విటంక గౌరుచి చులికిత జల మణికర్ణిక. ఆ శంకరుడు కూడా ఈ మణికర్ణిక జలాన్ని సేవిస్తాడట. అక్కడ సొగసు ఎలా ఉందంటే, స్వామి ఆ మణికర్ణికా జలాన్ని అందుకోవడానికి తల వంచినప్పుడు ఆ తలపై ఉన్నటువంటి ఆ చందమామ ఆ నీటిలో ప్రతిఫలిస్తుంది. ఆ వెన్నెలతో తలుకులు ఈనుతూ ఉంటుందిట మణికర్ణిక. మాణికర్ణికంబగు తీర్థంబున మజ్జన మాడిన మానవోత్తముడు భ్రూణ హత్య మొదలైన అఘౌఘము పొడవడగించును నిమిష మాత్రమున. మణికర్ణికలో స్నానం చేస్తే ఆ నిమేషంలోనే అతడి యొక్క అఘౌఘము అంటే పాప సమూహము అది నశిస్తుంది అని తెలియజేస్తూ, కాశీతీర్థములెన్ని అన్నియును కదలి వచ్చి మధ్యాహ్న కాలమున రాశిగూడి శ్రీ మణికర్ణిక తీర్థంబునాశ్రయించున్ ప్రతిదినమును. కాశీక్షేత్రంలో అనేక ఉన్నాయి. ఈ తీర్థములన్నీ కూడా మధ్యాహ్న వేళ ఈ పవిత్రమైనటువంటి మణికర్ణికలో వచ్చి మేళనమవుతాయి. అవి సేవించుకోవడానికి వస్తాయన్నమాట ఆ తీర్థదేవతలందరూ కూడా. కనుక మధ్యాహ్న వేళలో ఆ మణికర్ణికలో స్నానం చేస్తే సర్వ తీర్థముల యందు స్నానం చేసిన ఫలం లభిస్తుంది. మధ్యాహ్న సమాగమున నేనును మదన ధ్వంసీయును పరమేష్ఠియు సాధ్య సిద్ధ గంధర్వాదులతో సంసేవింతుము శ్రీ మణికర్ణిక అని చెప్తున్నాడు నారాయణుడు. నేను అంటే నారాయణుడు, మదన ధ్వంసి అంటే శంకరుడు, బ్రహ్మదేవుడు సాధ్య సిద్ధ గంధర్వాది దేవతలతో మధ్యాహ్న వేళ మణికర్ణికని సేవిస్తారట. ఉత్తురు మధ్యాహ్న స్నానమునకు వాసుకి శేషాదులు భుజగేశ్వరులు ఉత్తర వాహిని యగు గంగా నది ఉత్తమ భూషణమగు మణికర్ణిక. ఇక వాసుకి శేషుడు మొదలైనటువంటి దివ్య సర్పజాతులు కూడా ఆ సమయంలో మణికర్ణికలో స్నానానికి వస్తాయి మధ్యాహ్న వేళ. ఉత్తర వాహిని యొక్క గంగా నదికి ఉత్తమ భూషణమగు మణికర్ణిక. కాశీలో గంగ ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఉత్తర వాహిని అయిన గంగానదికి ఉత్తమ అలంకారంగా ప్రకాశిస్తున్నది మణికర్ణిక తీర్థ ఘట్టము. నిచ్చలు ప్రాతకాలము మణికర్ణిక 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 అని యుచ్చరించు మానవుల హస్తములకు ఉసిరిక కాయలు మోక్ష వైభవములు. ఎవరైనా సరే నిరంతరము ఉదయాన్నే నిద్రలేస్తూనే మణికర్ణిక 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 అని 3 మార్లు ఉచ్చరిస్తే చాలు, వారి చేతికి మోక్షం అలవోకగా లభిస్తుందిట. ఎలా అంటే కర్తలా మలకోను అని అంటాం అరచేతిలో ఉసిరికాయలాగా. అరచేతుల ఉసిరికాయ పరమ స్పష్టంగా తేలిగ్గా ఉంటుంది, మన అందుబాటులో ఉంటుంది. అదే విధంగా మోక్షం వాడికి అందుబాటులో ఉంటుంది మణికర్ణిక నామోచ్చారణ చేసినటువంటి వారికి. ఆ గంగా తీర సమీపంలో ఉన్నటువంటి ఆ క్షేత్రంలో ఒక దానము కోటి దాన సమమై ఒసగు ఫలమునరునకు మణికర్ణిక. మణికర్ణిక తీరంలో చేసేటువంటి ఒక్క దానం కోటి దానాల ఫలాన్ని ఇస్తుంది. ఒక యాగము కోటి యాగ ఫలమై ఒసగునరునకు మణికర్ణిక. ఒక్క పూర్తమును కోటి పూర్తమై ఒసగు ఫలమునరునకు మణికర్ణిక. ఒక్క ధర్మమును కోటి ధర్మమై ఒసగు ఫలమునరునకు మణికర్ణిక. అక్కడ ఏది చేసినా కోటి గుణితం. ఏ ధర్మం ఆచరించినా, దానాన్ని చేసినా, పూర్తము మొదలైనటువంటి వైదిక కర్మలు ఆచరించినా కూడా అవి కోటి గుణితమైన ఫలాన్ని ఇస్తుంది. ఉదయ వేళ నెవ్వడు మణికర్ణిక ఉదకంబున గృంకును మాఘంబున త్రిదశులు అమ్మానవునకు సంపాదింతురు సేవాంజలులు ముకుటములా. మాఘమాసం వేళ ఉదయాన్నే మణికర్ణికలో స్నానం చేస్తే ఆ స్నానం చేసిన వారికి దేవతలు కూడా నమస్కరిస్తారట. అంటే అంత పవిత్రత వస్తుంది అని. మణికర్ణిక హరిశ్చంద్ర తీర్థమున మానవుడెవ్వడు పితృతర్పణములు ప్రణిధానమున చేయునాతనికి భద్ర పరంపరలిత్తురు పితరులు. ఆ మణికర్ణిక చెంత హరిశ్చంద్ర తీర్థములో పితృతర్పణలు గాని చేస్తే పితృదేవతలు మహదానంద భరితులై భద్రములు ప్రసాదిస్తారు. మణికర్ణిక హృదతి తీర్థరాజతట మధ్యమున హరిశ్చంద్రేశ్వరుడను గణనాథుని భజయించు వారులకు కామధేను వై అభిమతమొసగును. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే.